ఓం శ్రీ సాయిరాం. శ్రోతలు ఇంతవరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుంచి ఏషియా స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి వింటారు. అంతవరకు ఏషియా స్ట్రీమ్కి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతినికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుంచి రేడియో సాయిలో ఏషియా స్ట్రీమ్లో ప్రసారమయ్యే గురువారం ప్రత్యక్ష కార్యక్రమాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమానికి మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నది మీ గణేష్. నాతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉంటున్నది శ్రీమతి సాయి స్వప్న. సాయిరామ్ అక్క.
సాయిరామ్ గణేష్. శ్రోతలందరికీ కూడా ప్రేమపూర్వకమైన సాయిరామ్. గణేష్, ఇప్పుడు నీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను.
తప్పకుండా అక్క.
అదేంటంటే, ఒక ఊర్లోని ఒక పండితుడు ఉండేవాడు. ఆ పండితుడికి ఒక ఆశ్రమం నడుపుతూ ఉండేవాడు. ఆయనకి కావలసిన పాలని ఒక గొల్లపిల్ల తీసుకొస్తూ ఉండేదన్నమాట. కానీ ఒకరోజు ఆ గొల్లపిల్ల పాలను ఆలస్యంగా తీసుకొస్తుంది. పండితుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకు ఈ రోజు పాలు ఆలస్యంగా తీసుకొచ్చావంటే, అప్పుడు చెప్తుంది అనమాట, తను ఆ ఊరికి ఉన్న నదికి అవతల వడ్డు అవతల పక్కన ఉన్న
గ్రామంలో
పార్ట్ లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి నేను పాలు తీసుకురావాలి కదండి. అందుకే అయితే ఏమైంది అంటే, ఈ రోజు నది చాలా ఉధృతంగా ఉన్నది, దాటడానికి కష్టమైంది, కాబట్టి నేను అన్ని చూసుకొని దాటి వచ్చినప్పటికి లేట్ అయింది, అని క్షమించమని చెప్తుంది అనమాట. అప్పుడు మాట వరుసకి పండితుడు ఏం చెప్తా అంటే, ఏముంది నారాయణ గోవింద కేశవాన్ని నా దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళావనుకో, నువ్వు ఈజీగా దాటిగలవు, సంసారాన్ని దాటిస్తున్నారు, అలాంటిది నువ్వు చిన్న నది దాటడం ఎంతసేపు అంటే, అవునా బాబు గారు తప్పకుండా మీరు చెప్పారు కదా అనుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మర్నాడు కూడా నది ఉధృతంగానే ప్రవహిస్తుంటుంది. కానీ గొల్లపిల్ల మట్టుకు టైం కల్లా తెచ్చి పెడుతుంది అనమాట పాలు. గురువు గారికి సంశయం వస్తుంది, అదేంటి నువ్వు ఈ రోజు కూడా నది ఉధృతంగానే ప్రవహిస్తున్నది, నువ్వు ఇంత టైం కల్లా తీసుకురాగలిగావు, అదేంటి బాబు మీరే కదా చెప్పారు నారాయణ గోవింద కేశవాన్ దేవుణ్ణి తలుచుకోమన్నాను. అది దేవుణ్ణి తలుచుకుంటే ఏంటవుతుందని, మీరే కదా చెప్పారు నది ఈజీగా నువ్వు దాటగలుగుతావని, అలా సులభంగా దాటగలిగాను అంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎలా దాటగలిగావంటే, నేను నారాయణ ఉందా అంటుంటే నది నాకు రెండుగా చీలి తావిచ్చింది, నేను నడుచుకుంటూ వచ్చేసానని చెప్పాను. అంటే ఎంత అంటే, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఇంత భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఆశ్రమం నడుపుతూ భగవంతుడి జప ధ్యానంలో మునుగున్నాను, భగవంతుడు నామని చెప్తే తరిస్తానన్న మాట చెప్తున్నాను కానీ తరిస్తానన్న నమ్మకం నాకు లేదే, కానీ ఈ గొల్లపిల్ల గురువు గారు చెప్పిన మాట ఒక్కటి పట్టుకొని, గురువు గారు చెప్పారు కాబట్టి అది అయి తీరుతుంది, నిజంగా ఆవిడకి భగవంతుడి తత్వం కానీ భగవంతుడు నామని చెప్తే దాని ప్రభావం కానీ తెలియదు. కానీ గురువు చెప్పారు, ఆ బాబు గారు చెప్పారు ఏంటి అంటే, భగవాన్ నామాన్ని చెప్తే చాలు నువ్వు ఈజీగా నదిని ఏంటి సంసారాన్ని దాటేయచ్చు అని, ఆ ఒక్క దాని మీద అంత విశ్వాసంతో, అదే దాంతోపాటు ఆ పాలను గురువు గారికి టైంకి అందించాలని శ్రద్ధ. ఈ కథలోని ఆ గొల్లపిల్లకు ఉన్నటువంటి ఆ శ్రద్ధ, ఆ గురువాక్యం మీద ఉన్న విశ్వాసం, ఆ రెండు మనకుంటే మన జీవితం ఎంత ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది.
చాలా బాగుంది అక్క. యాక్చువల్గా మనం నా మనసులో ఏ టాపిక్ అయితే అనుకున్నానో ఆ టాపిక్కి చాలా సూటబుల్ అయ్యే ఒక చక్కని కథ నువ్వు చెప్పావు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కథను స్వామి స్వయంగా మనందరికీ నరేట్ చేసిన సందర్భం ఒకటి ఉన్నదన్నమాట. మరి స్వామి ఈ శ్రద్ధ గురించి విశ్వాసం గురించి ఎంతో వివరంగా మనకు చెప్పారు. ఒక పర్టికులర్ పాయింట్ మనం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంలో. మనకు తెలిసిన ఒక శ్లోకం, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏ విధంగా ఒక పదము దాని అర్థము విడదీయనటువంటివిగా ఉంటాయో అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు ఉంటారంట. మరి ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నావని అడగచ్చు నన్ను. స్వామి కూడా చక్కగా ఈ శ్రద్ధని ఈ విశ్వాసాన్ని పార్వతీ పరమేశ్వరులకి అన్వయించి చెప్పారన్నమాట. స్వామన్నారు, శ్రద్ధ అంటే శక్తి స్వరూపము, విశ్వాసం అనేది శివస్వరూపము, ఈ రెండు ఎప్పుడూ విడదీయనటువంటివి అని స్వామి మనకి ఉదాహరిస్తూ చెప్పారన్నమాట. మరి శ్రద్ధ కలిగినప్పుడు విశ్వాసం, విశ్వాసంతో పాటు శ్రద్ధ, బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నమాట.
మరి దీన్నే కదా మన శంకరాచార్య వారు కూడా ఎంతో చక్కగా మనకి శ్రద్ధ యొక్క డెఫినేషన్ చాలా చక్కగా చెప్పారు. గురు వేదాంత వాక్యేషు దృఢ విశ్వాస శ్రద్ధ, అంటే గురువునందు దైవమునందు ఆ వేదాంత విషయాలు ఆ శాస్త్రం మీద ఉండేటటువంటి దృఢమైన విశ్వాసాన్ని శ్రద్ధ అని చెప్తున్నారు. ఈ మూడింటి యందు దృఢమైన విశ్వాసం ఉండాలట, అది శ్రద్ధ అని. అంటే గురు శాస్త్రం, ఎందుకంటే మనం ఎటు ప్రయాణం చేయాలన్నా ఒక జర్నీ చేసి మొదలు పెట్టేవాళ్ళు గణేష్, అవతల డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే ఆ మార్గదర్శకం చేస్తున్న వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు బయలుదేరి పుట్టపత్తి రావాలి అంటే ఆ ఇటు వెళ్ళండి ఇటు వెళ్తే ఈ ఊరు వస్తుంది అంటే వాళ్ళు నా మాట నమ్మి మనం ప్రయాణం చేస్తేనే పుట్టపత్తి చేరుకోగలుగుతాం. ఇలా వెళ్తే వస్తుందా రాదా అని సంశయం పొంది ఇంకో రూట్ లో ట్రై చేద్దామా అటు వెళ్దామా ఇటు వెళ్దామని అనుకుంటే చేరలేము, ఆ సంశయంతో అక్కడ ఆగిపోయినా చేరలేము. ఆ దృఢమైన నమ్మకంతో ముందుకు వెళ్తేనే మనం డెస్టినేషన్ చేరుకున్నట్టు మన జీవితం యొక్క మెయిన్ డెస్టినేషన్ భగవంతుని చేరుకోవడానికి కూడా ఈ శ్రద్ధ విశ్వాసం అన్నది చాలా అవసరం అని చెప్తారు స్వామి. అంటే ఇక్కడ మనం ఇప్పుడు దృఢమైన విశ్వాసం శ్రద్ధ అంటుంటే మన శంకరాచార్యుల వారి భక్తుడు మనకి శిష్యుడు తెలిసిన వాడిదే పద్మపాదుడు అని పేరు కన్న ఆయనకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో చూస్తే అతనికి గురువు వాక్యం మీద కానీ గురువు మీద అంటే గురువు సేవలో ఉన్న శ్రద్ధ మనకు అర్థమవుతుంది. పద్మపాదుడు అసలు పేరు సనందనుడట. ఆయన అంటే ఈ శాస్త్రం నేర్చుకోవడంలో అంత తెలివితేటలు లేకపోవచ్చు కానీ గురు సేవలో కానీ గురు వాక్య పాలనలో కానీ ఎంతో శ్రద్ధ ఉన్నవాడు, ఎంతో భక్తితోటి గురువుని సేవిస్తూ వస్తున్నాడు అనమాట. ఒకసారి ఈ శంకర్ల వారు కాశీలో ఉన్నప్పుడు ఈ సనందుడి యొక్క భక్తి ఎటువంటిదో చెప్పాలి అని ప్రపంచానికి తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు గంగానదికి అవతల ఒడ్డున సనందనుడు ఉన్నాడనమాట. ఇవతల ఒడ్డులో గురువు గారు శంకరాచార్యుల వారు స్నానం చేస్తున్నారు. నదిలో దిగి స్నానం చేసి బయటకు వచ్చి ఆ తడిబట్టలతో శిష్యుడికి కేక వేస్తారనమాట, నేను తడిబట్టలుతున్నాను అటుపక్కన పొడి బట్టలు అందుకో అని. అప్పుడు సనందుడు, అయ్యో గురువు గారు తడిబట్టలతో ఉన్నారు, నేను గురువు గారికి పొడి బట్టలు అందించాలి ఇమ్మన్నారు అన్న వాక్యాన్ని నేను పాలించాలి అని ఉధృతంగా గంగ ప్రవహిస్తున్నది. అలా నడిచేయడానికి కూడా లేదు, చాలా లోతుగా ఉన్నది ఆ ప్రాంతంలో, నేను ఎలా వెళ్తాను, ఒక పడవ వస్తుందా దాని గురించి పడవలో దాటాలన్న ఆలోచన కూడా లేదు. గురువు గారు అడిగారు, గురువు గారికి ఇవ్వాలి, గురు సేవకి ఎటువంటి అంతరాయం కలగకూడదు, గురువు ఇమ్మన్నారు ఆ వాక్యాన్ని నేను ఇమీడియట్ గా పాలించాలి అని నీటిలో నడవడం మొదలు పెట్టేసారు. నేను మునిగిపోతానా, నాకు ఈత వచ్చా రాదా ఏం ఆలోచించలేదు అనమాట. ఎప్పుడైతే ఆయన అడుగు పెడుతున్నారు, అడుగు వేసిన ప్రతి దగ్గర ఒక్కొక్క పద్మం అక్కడ అలాగా ఉద్భవించి ప్రతి ఆ నది ఈజీగా దాటడానికి అన్ని పద్మాలు ఆయన పాదాలను మోసి ముందుకు పట్టుకెళ్ళాయి అనమాట. అందుకే ఆయన పద్మ పాదుడు, పాదం వేసిన ప్రతి దగ్గర పద్మం ఉద్భవించింది కాబట్టి. అంటే దీన్ని బట్టి అంటే ఏ పని చెయ్యాలి అన్నా అంటే ఇక్కడ శాస్త్రం తెలుసుకో అటువంటి తెలివితేటలు లేకపోయినప్పటికీ నేను చేస్తున్న గురువు గారికి సేవ ఏదైతే ఉందో అది నేను శ్రద్ధగా చెయ్యాలి అన్న ఒక్క దాని మీద ఆయన తరించబడ్డారు.
చాలా బాగుంది అక్క. ఎంతో చక్కగా మనం పద్మపాదుడి కథను గుర్తు చేసుకున్నాము. అంటే మనం ఆధ్యాత్మికంగా లౌకికంగా అంటే స్వామి చెప్పినట్టు ప్రపంచంలో ఈ చరాచర సృష్టిలో లౌకికం వేరు ఆధ్యాత్మికం వేరు అన్నదే లేదు. కానీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఇలా విభజించుకొని మనకు అర్థమైన తర్వాత అంతా ఆధ్యాత్మికమే అన్న భావం మనకు కలుగుతుంది. లౌకిక విషయంలో ఆధ్యాత్మిక విషయంలో రెండింటిలో కూడా మనం ఏదైనా సాధించాలి అంటే శ్రద్ధ విశ్వాసం ఈ రెండు తప్పనిసరి అని స్వామి నొక్కి వక్కాణిస్తున్నారన్నమాట. ఒక చిన్న ఉదాహరణ మనం ఒకసారి చూసుకుందాము. మనం ఏదైనా పని చేయాలనుకోండి, ఆ పని చేయాలి అంటే దాని మీద మనకి ఇష్టం కలగాలి. ఇష్టం కలిగినప్పుడే మనకి ఒక ఎగ్జామ్, మనం 10th క్లాసు ఇప్పుడు పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది, వాళ్ళకి మంచి మార్కులు రావాలి అంటే పిల్లలు ఏం చేయాలి, ఈ సబ్జెక్టులో నేను టాపర్ అవ్వాలి అన్న ఆలోచనతో వాళ్ళు చదవటం మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత అది అచీవ్ చేయడానికి వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తారు, 1-pointed ఫోకస్డ్ వాళ్ళు చదువుతూ ఉంటారు. అంటే ఈ శ్రద్ధలో చాలా సో మెనీ అసోసియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకటి ఏకాగ్రత, 1-pointedness, అండ్ దాని మీద ఇంట్రెస్ట్, ఉత్సాహం ఉండాలన్నమాట. ఇది చెయ్యాలి, నేను ఇది అచీవ్ చెయ్యాలి అని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది చేసే స్ట్రెంగ్త్, తప్పకుండా నేను అచీవ్ చేయగలను అన్నటువంటి ఆ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసం కూడా మనలో మనకి ఏర్పడుతుంది. అంతేకాదు శ్రద్ధలో చాలా ఇంపార్టెంట్, మనకిప్పుడు స్వామి షట్ సంపత్తుల గురించి చెప్తారు. ఆ షట్ సంపత్తుల గురించి చెప్పినప్పుడు సమము, దమము, తితీక్ష, ఉపరతి, ఆ తర్వాత సమాధానము, మధ్యలో ఒకటి ఉంటుంది, అదే శ్రద్ధ. కానీ ఈ 6 సంపత్తులు అంటారు, కానీ మిగిలిన 5 సంపత్తులకి ఆధారభూతమైనదే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్గా మనకి సమము కుదురుతుంది. అంటే మన బాహ్యమైనటువంటి ఇంద్రియాల మీద అడుపు తెచ్చుకోవాలి అన్న ఆలోచన, ఆ శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్గా దాని మీద మనకి ఫోకస్ వస్తుంది. ఆ తర్వాత దమము, అంటే మన అంతర్ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీడైరెక్ట్ చేయాలి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడు మనం ధ్యానం కానీ జపం కానీ చేసినప్పుడు ఫోకస్డ్గా మన గోల్ ఇది, దీన్ని మనం అణచాలి అనేటటువంటి ఒక టాంజిబుల్ గోల్తో మనం వెళ్తాం అన్నమాట. మూడవది ఉపరతి. ఉపరతి అంటే మనం ఇన్నర్ క్లీన్లీనెస్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా భగవంతుడికి లాస్ట్లో సమాధానం ఈస్ గోయింగ్ క్లోజర్ టు గాడ్. ఆ గోయింగ్ క్లోజర్ టు గాడ్ మన గోల్ అయినప్పుడు వీటన్నింటికీ చెయ్యాలి అన్న శ్రద్ధ వస్తుందన్నమాట. తితీక్ష అంటే మనకి రిపీటెడ్గా అది చేయడం. సో ఇవన్నీ ఆ సమాధానాన్ని అచీవ్ చేయాలి అంటే ఈ సమము, దమము, ఉపరతి, తితీక్ష ఇవన్నీ శ్రద్ధతో కూడి ఉండాలి. సో శ్రద్ధ ఈజ్ ది బేసిస్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ అచీవింగ్. అందుకే స్వామి ఒక అద్భుతమైన పద్యంలో చెప్తారు కదా, స్వామి నాకు ఇది కావాలి అని మనం ఏమైనా అడిగామనుకో, అడిగితే మనం ఒక్కసారి పట్టుదల పూనేమంటే ఇంకా దాన్ని విడిచిపెట్టాల్సిన పని ఉండదు. స్వామి అంటారు అది కోరనైనా కోరాలి, మనం పడనైనా పడాలని చెప్తూ, పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా అట్టియుండు, కోరినదేదియో కోరనే కోరితివి, కోర్కె చెల్లెడు దాకా కొలిచియుండు, అడిగినదేదియో అడగనే అడిగితివి, నువ్వు అడిగినది ఇడుదాకా విడువకుండు, తలచినది ఏదియో తలచనే తలచితివి, తలుపు తీరెడుదాకా తరలకుండు, పోరుపడలేక తానైన బ్రోవవలియు, వడలు తెలియక నీవైనా ఉడగవలయు. అంతేగాని మధ్యలో ఆపివేసి తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
చాలా చక్కగా చెప్పారు.
అంటే మనం భక్తికైనా లేకపోతే మనం లౌకికానికైనా ఏది అచీవ్ చేయాలన్నా సరే శ్రద్ధ విశ్వాసం ఈ రెండు తప్పనిసరి.
అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు ఆ ఉత్సాహం ఎంత ఉండాలి, ఆ కార్యం మీద ఆ ప్రేమ ఎంత ఉండాలి అని చెప్పుకుంటున్నాం కదా, దాంతో పాటు ఆ ధైర్యం సాహసం కూడా ఉండాలి. అంటే మనం ఏదైనా కార్యం చెయ్యాలి అనుకునేటప్పుడు ఎన్నో అవాంతరాలు రావచ్చు, అన్ని పరిస్థితులు సానుకూలంగా లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా మనం ఎంచుకున్న మార్గాన్ని, మనం చేరుకోవాల్సిన గమ్యానికి ఎటువంటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఆగకుండా ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే శ్రద్ధ అని చెప్తున్నారు స్వామి. ఈ నువ్వు ఇది చెప్తూ ఉంటే నాకు ఒక భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తొస్తున్నది గణేష్. వాళ్ళు అంటే శ్రద్ధ విశ్వాసం అంటే మనం మాటలతో చెప్పుకోవడం చాలా సులభం, కానీ మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ అడ్డంకులు వచ్చినప్పుడు ఆ ధైర్యం ఉండి ఏమి పర్వాలేదు అన్న ఆ సాహసం వచ్చి మనం ఆ కార్యక్రమాన్ని చేయడం అన్నది చాలా కష్టం ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు. వీళ్ళు ఏంటంటే మంచిర్యాల జిల్లా చెందిన భక్తులు అనమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం పుట్టపర్తి స్వామి సేవకు వస్తూ ఉంటారు. ఆసారి కూడా వాళ్ళు సేవకి అంతా రెడీ అవుతారు. ఆ రోజు ట్రైన్ జర్నీకి రెడీ అవుతున్నారు. బయలుదేరే సమయానికి వాళ్ళ ఇంట్లోని కొన్ని గేదెలు ఉంటాయన్నమాట. అందులో ఒక గేదె నిండు చూలాలు, ఎప్పుడు డెలివరీ అవుతుందో దానికి తెలియదు. అలాంటి గేదె ఆ రోజు ఉదయం నుంచి కనిపించకుండా పోతుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. పాపం మామూలు గేదె అనుకోండి, విడిచిపెట్టేస్తారు. పాపం నిండు చూలాలు అలాంటి పరిస్థితుల్లోని ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలియదు, ఎక్కడ ఇది అయిపోయిందో తెలియదు. పోనీ గేదెని వెతుక్కుంటూ వెళ్దాము అంటే వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుంది. పోనీ ట్రైన్ జర్నీ మానేద్దాం పుట్టపర్తి అంటే వాళ్ళు సంవత్సరంకి ఒకసారి స్వామి సేవకి తప్పకుండా వెళ్ళాలి అని ఎంతో ప్రేమతోటి భక్తితో అది వాళ్ళకి ఒక నియమంలా అనమాట. ప్రతి సంవత్సరం పుట్టపర్తి సేవకు వెళ్ళాలి అని. సో సేవ మానుకోలేరు, లేట్ అయితే ట్రైన్ మిస్ అయిపోతారు. అక్కడ మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు వచ్చి హైదరాబాద్ లో ట్రైన్ తీసుకుని చాలా ప్రయాణం సుదీర్ఘమైనది. ఇటు గేదె దొరకటం లేదు. ఏం చేయాలో పాలు పోకపోతే వాళ్ళు యథావిధిగా స్వామికి దండం పెట్టుకుని ఇంటికి తాళాలు వేసి పుట్టపర్తి బయలుదేరిపారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అదేంటి ఎలా వెళ్ళిపోతారు మీరు ఇలాంటి పరిస్థితిలో వదిలేసి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు స్వామి సేవ చేసుకోవాలని ఆ ఒక నియమం పెట్టుకున్నారు. ఆ నియమానికి ఆచరించడానికి అడ్డంకి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు అంటే ఆ విశ్వాసం భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం, మేము స్వామి సేవ చేసుకోవడం అన్నది స్వామి మాకు ఇచ్చి ఆ అడ్డంకులన్నీ స్వామి తొలగిస్తారు, మా గేదిని స్వామి చూసుకుంటారు, దాని డెలివరీని కూడా స్వామి చూసుకుంటారు. అందరూ చాలా ఆశ్చర్యపోయారు, వీళ్ళు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నారు. కానీ అది మూర్ఖత్వం కాదు, అది స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసం అన్నది తర్వాత అందరికి తెలిసింది. వాళ్ళు యథావిధిగా ట్రైన్ ఎక్కారు, పుట్టపర్తి వచ్చారు, 10-15 రోజులు స్వామి సేవ చేసుకున్నారు. చక్కగా స్వామి దర్శన భాగ్యం చేసుకొని వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళినప్పటికీ చక్కగా ఆ గేది ప్రసరించింది. తల్లి పిల్ల అందరూ ఇద్దరూ చక్కగా ఉన్నారనమాట. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ క్షేమంగా ఉన్నాయి రెండు. ఇది ఎవరు చేశారు అంటే ఆ నమ్ముకున్న దేవుడే చేసేటాడు. కాబట్టి మనం శ్రద్ధతో ఒక పని చెయ్యాలి, ఒక నియమాన్ని పెట్టుకుని ఆచరించాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యానికి సాహసానికి మూల కారణం ఏంటవుతుంది అంటే భగవత్ విశ్వాసమే అన్నది వీళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. గణేష్
చాలా బాగుంది అక్క. మరి మనం ఇందాక పట్టిన పట్టేదో పట్టినే పట్టితేవి అనుకున్నాం కదా, భగవంతునితోనే కాదు మనం ఏదైనా విద్యని మనం నేర్చుకోవాలి అనుకుంటే మనం ఒక గురువు దగ్గరికి వెళ్తాము, ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్తాము, వాళ్ళని మనం అర్థిస్తాం నాకు ఇది నేర్పించండి అని. అంటే అప్పుడప్పుడు భగవంతుని పరీక్షలు ఎలా ఉంటాయంటే మనం నిజంగా ఆ పట్టుదలతో ఉన్నామా లేదా అని భగవంతుడు టెస్ట్ చేస్తారు మనల్ని. మనకి దాని అర్హత మనకి ఉన్నదా లేదా, అది నేర్చుకోవాల్సిన అర్హత ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. సో అదే మనకందరికీ తెలిసినటువంటి ఏకలవ్యుడికి కూడా జరిగింది. ఒక్కసారి అతనికి ఉన్న గురువు అతని మీద ధ్యాస చూపించకపోయినా సరే, గురువు అతనికి నేర్పించకపోయినా సరే, మన అర్జునుడు ఏదైతే విలువిద్య నేర్చుకున్నాడో అంతే ఈక్వల్గా కూడా ఏకలవ్యుడు విలువిద్యని గురు సమక్షంలో ఏ విధంగా మనందరికీ తెలిసిందే. స్వయంగా ద్రోణాచార్యులు వారు లేకపోయినా సరే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సాక్షాత్తు ఆయనే తన ముందు విద్యాదానం చేస్తున్నారు అన్న భావంతో అక్కడ అర్జునుడు ఏదైతే నేర్చుకున్నాడో ఇక్కడ మొత్తం అన్నీ ఏకలవ్యుడు అంతకన్నా ఎక్కువే నేర్చుకున్నాడు. ఆ శ్రద్ధ, నేను కంపల్సరీగా ద్రోణాచార్యుల వారి దగ్గర ఆ శిష్యరికం పొందాలి, ఆయన దగ్గర అది నేర్చుకోవాలి అన్న దీక్ష పూనాడు కాబట్టి ఆయన విగ్రహంలోంచే ఆయనకి మొత్తం అన్నీ చెప్పి ఆ నమ్మకం, గురువు పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, శ్రద్ధ, ఈ రెండూ ఆయన్ని ఒక అల్టిమేట్ ఆర్చర్గా తయారు చేసింది అనమాట. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో మనకి ఉదాహరణలు ఈ శ్రద్ధ విశ్వాసాల మీద మనకి వస్తాయి.
అంతేకాదు గణేష్, అంటే మనం పెద్ద పెద్ద విద్యలు నేర్చుకోవడం గురించి ఎంతో భగవంతుని చేరుకునే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మనం ఉదయం లేచిన నుంచి చేసే ఏ చిన్న పనికైనా మనం ఆలోచిస్తే, పుట్టినప్పటి నుంచి మనం నడక నేర్చుకోవడానికైనా ఒక అన్నం తినడం నేర్చుకోవడానికి దేనికైనా కూడా శ్రద్ధ ఉంటేనే మనం ఈ పనులన్నీ నేర్చుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం కూడా కదా.
అయితే మనం ఈ వివిధ రకాలైన పనులు చేయటం, మనం తినటం కానీ నడవటం కానీ చదువుకోవటం కానీ ఏ పని చెయ్యాలన్నా సరే మనకి ఈ శ్రద్ధ ఉండాలి. మరి ఒక చిన్న ఉదాహరణ నేను ఇప్పుడు పంచుకోబోతున్నాను. మేము 2004-05 ఆ టైంలో స్వామి దగ్గర ఎన్నో ప్రోగ్రామ్స్ చేసే అవకాశం దొరికిందనమాట. అప్పుడు ఆ ఇంటెన్సిటీ ఎలా ఉండేదంటే ప్రతిరోజు స్వామికి ఒక ప్రోగ్రాం కావాల్సి వచ్చేది. అది విద్యార్థులకి ఒక మహత్తరమైన అవకాశం అయినా సరే ఒకవైపు అది చాలా ఛాలెంజింగ్ అయిన పని అనమాట. కానీ స్వామి కోసం ఎలాగైనా ప్రోగ్రాం చేయాలి అన్న ఒక శ్రద్ధ, ఆ తపన, స్వామి తప్పకుండా మా చేత ఒక కొత్త ప్రోగ్రాం చేయిస్తారు అన్న విశ్వాసం, ఈ రెండు స్టూడెంట్స్ని అప్పుడు నడిపించేది అనమాట. ఒకరోజు అలాగే భాగవతం మీద ఒక అంశం చేస్తున్నాము, ఒక ప్రోగ్రాము. స్వామి ఒకే ఒకరోజు టైం ఇచ్చారు దానికి. సో స్క్రిప్ట్ అంతా రాసుకుని యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. మా జూనియర్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు సంపత్. ఆ అబ్బాయి పరీక్షత్తు పాత్రని పోషిస్తున్నాడు అనమాట ఆ డ్రామాలో. ఆ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది డ్రామా చాలా చిన్నది, చాలా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇలా ఎలా భాగవతం వచ్చింది అని చెప్తూ చెప్తూ పరీక్షత్తు ఆ పర్టికులర్ సీన్ డిపిక్ట్ చేస్తున్నాం. చెప్పినప్పుడు ఆ అబ్బాయి పాపం చాలా ఎత్తుగా లావుగా ఉంటాడనమాట, భారీ పర్సనాలిటీ అబ్బాయి. సో ఎంత ట్రై చేసినా సరే ఆ అబ్బాయికి ఆ దాహం వేస్తూ వెతుక్కుంటూ వెళ్తాడు కదా నీళ్ల కోసము. అప్పుడే సమీక మహర్షి మెడలో ఆ పాము వేయడం, ఇవన్నీ ఆ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది. ఆ వెతుక్కునే టైంలో ఆ అబ్బాయికి ఆ భావం రావటం లేదు. అరే నేను దాహంగా నటించాలి, నేను నాకెంతకీ అది ఆ భావం రావటం లేదు, ఏదో ఒకటి చేయాలి, ఇలా చేస్తే స్వామి దగ్గర సీన్ పండదు అని చెప్పి ఏదో ఒకటి చేయాలని చెప్పి అప్పుడు స్వామికి ప్రార్థించి ఎవ్వరికీ చెప్పకుండా అబ్బాయి ఆ రోజు ఒకరోజు ముందు స్వామి మాకు ఆ నోటీస్ ఇచ్చారు. అప్పటి నుంచి నెక్స్ట్ సాయంకాలం రోజు ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాం రోజు వరకు ఆ అబ్బాయి ఆ సీన్ అయ్యేంత వరకు ఒక్క చుక్క మంచినీళ్ళు ముట్టుకోలేదు, ఏమీ ఆహారం కూడా తీసుకోలేదన్నమాట. అలాగే మొత్తం 4-5 పూటలు తను గడిపాడు. గడిపిన తర్వాత ఆ రోజు ఫైనల్గా సీన్ వస్తున్నప్పుడు ఆ చాలా చిన్న సీను, స్వామి మాత్రం ఆ అబ్బాయి వైపే తదేకంగా చూస్తున్నారు. ఆ అబ్బాయి పడుతున్న ఆ బాధ, ఆ దాహంతో మంచినీళ్ళు వెతుక్కుంటూ ఆ దాహంతో వెళ్తుంటే స్వామి తదేకంగా చూస్తున్నారు. స్వామి కళ్ళల్లోంచి కూడా ఆల్మోస్ట్ ఆర్ద్రంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. డ్రామా అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి మిగతా మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ వదిలేసి ఈ అబ్బాయిని పిలిచారు. ఈ అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయికి ఒక గ్రీన్ డైమండ్ రింగ్ ఇచ్చారనమాట. ఏమిటి అంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడు ఇంత చిన్న రోల్ వేశాడు, వీడికి ఏమిటి అంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత అబ్బాయి మంచినీళ్ళు తాగాక ఫస్ట్ టైము అందరికీ చెప్పాడు, రే నైట్ ఇలా నాకు అయ్యింది, నాకెంతకీ భావం రాకపోతే నేను ఇలా చేయవలసి వచ్చింది, స్వామి నేను పెట్టిన ఆ ఎఫర్ట్కి స్వామి రెసిప్రొకేట్ చేసి స్వామి ఇచ్చారు నాకు అనుగ్రహం కింద. మరి మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్, తప్పకుండా భగవద్ అనుగ్రహం, మనకి శ్రద్ధ ఆ విశ్వాసం ఉంటే తప్పక లభిస్తాయని మనం ఎన్నో మార్లు రుజువైంది. నీకు ఇంకొక ఉదాహరణ నాకు వెంటనే గుర్తొస్తుంది,
చెప్పు గణేష్.
మనకందరికీ తెలిసిన పెద్దలు స్వామి అమృతానంద గారు. చిన్ననాడు ఆయన వాళ్ళ తండ్రి గారు ప్రోత్సాహంతో, ఆయన ఆజ్ఞతో 45 రోజుల పాటు గణపతి హోమం చేస్తే ఆ వయసులో అతనికి సువర్ణ గణపతి దర్శనం లభిస్తుంది అని అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు. సో వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగా ఆ వయసులో ఆయన సువర్ణ గణపతి హోమం చేస్తారు 45 రోజుల పాటు. కానీ ఎంతకీ ఆ దర్శనం కాదనమాట. దర్శనం కాకపోయేసరికి ఆయన చాలా చింతపడుతూ ఉంటారు, ఏమిటి నేను ఇంత కష్టపడ్డాను, దీనికి తగిన ప్రతిఫలం నాకు రాలేదు అని చెప్పి అయిపోయింది. అక్కడితో ఆ ఘట్టం అయిపోయింది. ఎన్నో సంవత్సరాలకి స్వామి అమృతానంద గారు స్వామి దగ్గరికి ప్రశాంతి నిలయానికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన రమణల వారి శిష్యులు అనమాట. సో స్వామి ఆయన్ని ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి, స్వామి రమణ మహర్షుల వారు ఎలాగైతే ప్రేమతో అమృతం అమృతం అని పిలిచేవారో అదేవిధంగా ఈ స్వామి కూడా స్వామి అమృతానంద గారిని అమృతం అమృతం అని పిలిస్తే ఒక్కసారి ఆయన గురువుగారు గుర్తొచ్చి మనసులో చాలా ఆనందం కలుగుతుందనమాట. అంటూ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూ స్వామి చెప్తారు, నీకు సువర్ణ గణపతి దర్శనం కాలేదని చింతపడుతున్నావు కదా. చిన్నప్పుడు నువ్వు చేసిన ఆ 45 రోజుల హోమం నాకు తెలుసులే అని చెప్పి నీకు దర్శనం కావాలా అని అడిగి స్వామి అప్పటికప్పుడు ఇంటర్వ్యూ రూమ్లో ఆయనకి ఆ సువర్ణ గణపతి దర్శనాన్ని ప్రసాదిస్తారు. అంత శ్రద్ధతో ఆ 45 రోజుల పాటు చేసిన ఎప్పుడో చేసింది అంటే మనం ఇది నాకు వస్తుంది అన్న ఆలోచనతో చేయకపోయినా సరే భగవంతుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అనేది అది భగవంతుడి చేతి ఉంటుంది.
చాలా బాగుంది గణేష్. ఇప్పుడు అంటే నువ్వు చెప్పిన విషయాలన్నీ వింటుంటే స్వామి అదే చెప్తారు కదా, ప్రకృతిలోని మనం నదిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలని స్వామి చెప్తారు. అలాగే ఇప్పుడు ఏదైతే మనం చర్చించుకుంటున్నామో ఈ శ్రద్ధ నిస్సంశయం అని చెప్తున్నారు స్వామి. ఈ నదికి రెండు ఒడ్డులు ఏవి, ఈ శ్రద్ధ నిస్సంశయం అన్నవి. అంటే భగవంతుడి మీద ఎటువంటి సంశయం లేకుండా ఉండేటటువంటి విశ్వాసము, శ్రద్ధ. ఇవి ఏదైతే నది ఎంతకాలం ప్రవహిస్తుందో పుట్టిన దగ్గర నుంచి, ఈ గంగా యమునా సరస్వతి నదులు తీసుకొని స్వామి చెప్తున్నారు, అవి ఎక్కడో పుట్టాయి, ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రం చేరుకోవడం కోసం ప్రవహిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ అంటే ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, చూడండి ఇక్కడ ముళ్ళున్నాయని ఆగిపోలేదు, ఇక్కడ పువ్వులున్నాయని సంతోషపడలేదు, అలా వెళ్తూనే ఉన్నది, వెళ్తూనే ఉన్నది, వెళ్తూనే ఉన్నది. ఎక్కడ దాని ఆ రెండు ఒడ్డుల్ని కూడా విడిచిపెట్టకుండా వాటిని మోసుకుంటూ వెళ్తున్నది అనమాట. అది అలా వెళ్ళబట్టే ఆ భగవత్ అనుగ్రహం అనే సముద్రాన్ని చేరుకోగలిగింది అని. వీటిని ఎక్కడ అది విడిచిపెట్టకుండా ఆగదు చూడండి, నది ప్రవాహం ఎక్కడ ఆగకుండా అంటే సముద్రాన్ని చేరినంత వరకు దానికి అలుపు లేదనమాట. ఎటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ అది ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎలా వెళ్తున్నది అంటే ఆ శ్రద్ధ నిస్సంశయమే, ఈ నిస్సంశయం శ్రద్ధ వల్లనే అది ముందుకు వెళ్ళి భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్నది అని. అంటే మనం అనుకోవచ్చు స్వామి డిసిప్లిన్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏంటంటే మిలిటరీ రూల్ లాగా అంత స్ట్రిక్ట్ గా ఉండడం డిసిప్లిన్ అనుకుంటారో చాలా తప్పు అని చెప్తారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టినా, ఒక పని చేయాలనుకున్నా, ప్రతిరోజు ఒకే సమయానికి ఒకే ప్లేస్ లోని దాన్ని చేయడం కానీ దాన్ని అలా కంటిన్యూ చేయడం, అది డిసిప్లిన్ అంటారు స్వామి. అది శ్రద్ధ అని చెప్తూ ఉంటారు. ఆ అది ఉండాలని స్వామి చెప్తుంటారు. అంటే దీని గురించి మాట్లాడుకుంటుంటే మన వెంకటగిరి రాజావారి అనుభవం గుర్తొస్తుంది గణేష్. నాకు మనందరికీ తెలుసు కదా వెంకటగిరి రాజావారు ఎంత గొప్ప స్వామి భక్తులు. అసలు రాజావారు అంటే స్వామికి ఎంత ప్రేమ, స్వామి అంటే రాజావారికి ఎంత ప్రేమ మనందరికీ తెలిసిందే కదా. అసలు ఆయన అంటే శ్రద్ధ అంటే, తర్వాత స్వామి కూడా ఎంత మనం చేసే ఏ చిన్న సాధన కానీ ఏ చిన్న పనికైనా ఎంత విలువిస్తారన్నది అర్థమవుతుంది. ఒకసారి అంటే వెంకటగిరి రాజావారు స్వామికి కొత్తగా తెలిసిన కొత్తల్లో అనమాట స్వామి వెంకటగిరి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ ఏంటంటే స్వామి వెళ్ళినప్పుడల్లా వారం 10 రోజులు ఉంటూ ఉండేవారు అనమాట. స్వామి ఉన్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడడం స్వామితోటి, తర్వాత సాయంత్రం అయినప్పటికీ స్వామి సింహాసనంలో కూర్చుంటే ఇంటిల్లపాది అందరూ సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని భజన చేస్తూ ఉండేవారు. ఇంకా స్వామి గురించి అంత ఎక్కువగా క్లోజ్ అవ్వని టైం అనమాట అప్పుడు. అప్పుడు స్వామిలా కూర్చుంటుండగా రాజావారికి ఒక అలవాటు ఉండేట, ఆయన ఒక టైం పెట్టుకొని ఆ టైం కల్లా రోజు రాముడి, ఆయన చాలా గొప్ప రామ భక్తుడు, అది రాముడిని ధ్యానం చేసుకునే టైం అనమాట. ఇటు స్వామి భజనకు సన్నాహాలు జరుగుతున్నాయి, అందరూ కూర్చుని ఉన్నారు. రాజావారు వెళ్ళి తన రూమ్ లో తలపేసుకొని కూర్చున్నారు అనమాట. మిగతా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు అందరూ భయపడతారు, స్వామి వచ్చి కూర్చున్నారు ఏమనుకుంటారు. స్వామిని విడిచిపెట్టి రాజావారు గదిలోకి వెళ్ళి తలపేసుకుంటే అక్కడ ధ్యానం చేస్తున్నారు, భగవత్ కార్యమే అయినప్పటికీ స్వామిని ఇలా విడిచిపెట్టి వెళ్ళకూడదు కదా అని వీళ్ళు చాలా భయపడ్డారు, బాధపడ్డారు కూడా. ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఇలా భజన చేస్తున్నారు కానీ వాళ్ళకి లోపల చాలా దీనిగా ఉన్నది. అప్పుడు వీళ్ళు భజన అంతా అయిన తర్వాత స్వామి సింహాసనం దిగి రాజావారి గదివైపు వెళ్ళారు అనమాట. వీళ్ళందరికీ భయం వేసింది, అంటే స్వామి కోపం అయిపోతారేంటో, స్వామిని విడిచిపెట్టి రాజావారు వెళ్ళిపోయారు అనేసి అనుకుంటారేమో. స్వామి గదిలోకి వెళ్తే ఎవరిని రావద్దని చెప్తారు. స్వామి లోపల గదిలోకి వెళ్ళి తలపేసి కొంతసేపటి తర్వాత స్వామి బయటకు వస్తారు అనమాట. వచ్చి వీళ్ళందరికీ చెప్తారు, మీరు రాజావారిని ఇప్పుడేమి డిస్టర్బ్ చేయకండి, అంటే ఆయన ఇంచుమించు ఒక రోజు పాటు ఆ ఆనందంలో ఉండిపోతారు, ఆ ప్లేస్ నుంచి కదలకుండా అనమాట. అప్పుడు తర్వాత చెప్తా జరిగిన విషయం ఏంటంటే, స్వామి గదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఒక రాముడి మీద ధ్యానం చేస్తూ వస్తారనమాట. రాముడి కోసం ఆయన చేసే సాధన అది. అది ఎలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి విదేశీయులు వచ్చి వాళ్ళతోటి మీటింగ్లు అవుతున్న సమయంలో కూడా ఆయన అక్కడ మధ్యలో ఆపేసి ఆయన ధ్యానం టైం అయిందని వెళ్ళేవారట. అంటే ఎవరు ఉన్నా ఎంత పనిలో ఉన్నా ఎలాంటి సందర్భం అయినా సరే ఆయన జానన్ టైంని ఆయన మార్చుకోలేదు. ఆ భగవంతుడికి కేటాయించిన సమయాన్ని భగవంతుడికే ఇస్తూ ఆయన ఆ సాధన చేస్తూ వచ్చారు. అంత శ్రద్ధతో ఆ భగవంతుడి కార్యాన్ని చేస్తూ వచ్చారు, ఆ సాధన సలుపుతూ వచ్చారు. స్వామి వెళ్ళినప్పటికి అప్పుడు రాజవన్ కళ్ళు తెరవమంటే ఇన్ని సంవత్సరాలుగా ఒకే సమయానికి ఏ రాముడి కోసం ఆయన ధ్యానం చేస్తున్నారో ఆ రాముడిగా స్వామి ఆయన దర్శనం ఇచ్చారు. ఆ సుందర మోహనాకారమైన రాముడి రూపంలో స్వామిని దర్శించుకుని ఆ ఆనందంలోనే ఆయన ఒక రోజంతా అక్కడ నుంచి కదలలేకపోయారనమాట. అంటే స్వామి అంటే శ్రద్ధ అంటే అలా ఉండాలి, విశ్వాసం అంటే అలా ఉండాలి అని ఇలా ఒక్కొక్కరికి ఇచ్చిన అనుభవాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది గణేష్.
అయితే మనం భగవంతుడి మీద మనం చేసే పని మీద శ్రద్ధ, ఆ తర్వాత విశ్వాసం, ఈ రెండు ఒక ఎత్తైతే ఆ పని చేసే భావం మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ భావంతో ఆ కార్యం మనం పూనాలి, ఏ భావంతో మనం ఆ కార్యం చెయ్యాలి అని ఒక్కసారి మనం ఆలోచనలోకి దిగితే, స్వామి ఎప్పుడు చెప్తారు మనం స్పోర్ట్స్ మీట్ ఎగ్జాంపుల్ చాలా ఫేమస్ ఉదాహరణ. ఎందుకు స్పోర్ట్స్ మీట్ అంత సక్సెస్ అవుతుంది? స్వామి ప్రతి సంక్రాంతికి కూడా అందరికీ ప్రపంచం అంతటికీ అనౌన్స్ చేస్తారు. మన విద్యా సంస్థల్లో చేసే ఈ స్పోర్ట్స్ మీట్ చాలా ప్రత్యేకమైనవి. ఎంత కష్టమైనటువంటి ఫీట్స్ అయినా సరే పిల్లలు అవలీలగా చేసేయగలుగుతారు. అది కూడా కేవలం ఒక నెల మాత్రమే ట్రైనింగ్ తీసుకుని ప్రపంచంలో చేయలేనివి కూడా వాళ్ళు ఎక్కడి నుంచైనా చేసేస్తారు. ఎందుకు అంటే కేవలం స్వామిని సంతోషపెట్టాలి అనే ఒకే ఒక్క ప్రయారిటీ ఆలోచన, ఆ ఆలోచనతో వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రతిదీ సక్సెస్ అవుతుంది. అది అంతే శ్రద్ధతో ఆ అంత డీటెయిల్డ్గా ఆ భావంతో స్వామి తప్పకుండా మా చేత ఇది చేయిస్తారు అన్నటువంటి దృఢమైన విశ్వాసంతో పిల్లలు చేస్తారన్నమాట. సో అందుకు ప్రతిదీ ఆ సఫలీకృతం అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, హాస్టల్లో జరిగే ప్రతి చిన్న పని కూడా స్వామితో అన్నీ ముడిపడి ఉంటాయి. మన హాస్టల్లో మనం ఒక దీపం వెలిగిస్తే ఇది స్వామికి నచ్చుతుందా లేదా, ఫ్రూట్ స్టాల్ ఓపెన్ చేస్తే స్వామికి ఐటమ్స్ నచ్చుతాయా లేదా, డైనింగ్ హాల్లో కుకింగ్ చేస్తున్నప్పుడు స్వామి వస్తే ఇది బాగుంటుందా రాదా బాగుంటుందా లేదా, అది ప్రతిదీ ఒక జెరాక్స్ మెషిన్ దగ్గర నుంచి గేట్ తాళం వేసేంత వరకు కూడా ప్రతిదీ స్వామికి నచ్చుతుందా లేదా అనే ఒకే ఒక్క గోల్తో ప్రతి యాక్టివిటీని చేయడం జరుగుతుంది. చేసినప్పుడు స్వామి యొక్క ఆ రెసిప్రోకేషను, స్వామి యొక్క రియాక్షను ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసామనుకోండి. మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఆ ఉదాహరణ ఏంటంటే ఒక విద్యార్థి ఉండేవాడు, మన సీనియర్ విద్యార్థి. ఆ విద్యార్థి యొక్క స్టోరీ మనం ఇప్పుడు విందాం. స్వామి ఎలా రెసిప్రోకేట్ చేశారో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే తప్పకుండా మనం చేసే భావనలో మార్పులు తెచ్చుకునే ప్రయత్నం మనం చేయొచ్చు అనిపిస్తుంది. ఒకసారి అది విందాం.
తప్పకుండా గణేష్.
స్వామి ఉన్నారు, స్వామి మనం చూసుకుంటారు. మనం మంచి కార్యం చేస్తే స్వామి తప్పకుండా మమ్మల్ని వదలరని ఆ ఫేత్, అది చాలా ఇన్సిడెంట్స్ మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కదా. స్వామి ఇతను అరుస్తున్నారు, అతను అరుస్తున్నారు, ఇతను చాలా ఇతను నాతో ఫైట్ చేస్తున్నారు ఎక్కువ, స్వామి నన్ను కాపాడండి, స్వామి నేను నన్ను త్వరగా లేపండి, స్వామి నా బాత్రూమ్కి ఫస్ట్ నేను పోవాలి, వీళ్ళు వచ్చే ముందు నేను వెళ్ళిపోవాలి. సో మెనీ ప్రేయర్స్, చిన్న చిన్న ప్రేయర్స్ అన్నీ వి డిపెండ్ డైరెక్ట్లీ ఆన్ స్వామి. ఇప్పుడు అన్నీ స్వామిని వి ఆ స్వామి అండ్ స్వామి కూడా దానికి అంతా ఆన్సర్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అట్లా రివీల్ చేస్తుంటారు నాకు అన్నీ తెలుసని. ఒక స్టూడెంట్ ఉండేవారు, అతను ఐ థింక్ హీ వాజ్ ఆల్రెడీ ఇన్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అప్పుడు అతనిది ఏంటంటే సైలెంట్గా అందరు లేసే ముందు డైనింగ్ హాల్కి పోయి, అప్పుడు డైనింగ్ హాల్లోనే మనకి ప్రేయర్స్ కూడా, ప్రేయర్ హాల్ అండ్ డైనింగ్ హాల్ ఎప్పుడు కంబైన్డ్, అప్పుడు ఇప్పుడున్న డైనింగ్ హాల్ లాగా కాదు, ఇంకా చిన్న డైనింగ్ హాల్, అది హాఫ్ ద సైజ్ యాక్చువల్లీ, అండ్ చిన్న సింపుల్ ఆల్టర్. ఆ ఆల్టర్కి పోయి ఎవ్రీ మార్నింగ్ అందరు లేసే ముందు స్వామి ఫోటో అంతా వైప్ చేసి ఫ్లవర్స్ పెట్టి నీట్గా అగరబత్తి పెట్టి ల్యాంప్ పెట్టి అంతా చేస్తుండేవారు. ఎవరికి ఎవరు అడగలేదు. పొద్దున సుప్రభాతంకి వచ్చినప్పుడు అందరూ వాళ్ళు వాళ్ళు అప్పుడే లేచి వస్తుంటారు. సో సుప్రభాతంకి అట్లా వచ్చి కూర్చుంటారు, ఎవరు అబ్జర్వ్ చేయలేదు, టీచర్స్ కూడా ఎవరు చూడలేదు. కానీ ఇతను చేసేది సైలెంట్గా చేస్తూ వచ్చారు. ఇయర్ ఎండ్లో స్వామి సడన్గా అతను పేరు చెప్పి పిలిచారు, ఆ అబ్బాయిని పేరు చెప్పి పిలిచి అందరికి సర్ప్రైజ్ అయిపోయింది. ఏంటి సడన్గా స్వామి ఇతన్ని పిలుస్తున్నారన్నప్పుడు స్వామి చెప్పారు, మీ అందరు మీరు నిద్రపోతున్నప్పుడు ఇతను లేచి ప్రతిరోజు లేచి స్వామి ఆల్టర్ అంతా క్లీన్ చేసి అంత ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో చేస్తున్నారు నాకు తెలుసు, అది ఎవరికి తేలినక్కర్లేదు, అందుకే ఈ అబ్బాయిని నాతో కొడైకెనాల్కి తీసుకెళ్తున్నాను అని స్వామి టుక్ హిమ్ టు కొడైకెనాల్. అలా మన హాస్టల్లో చేస్తున్న ఒక్కొక్క చిన్న పని స్వామి ఫిజికల్గా ఉన్నప్పుడు ఒక ప్రేయర్తో చేస్తాం, ఒక ఐడియాతో చేస్తాం, ఇది స్వామి కోసం చేస్తున్నామని స్వామి రెస్పాన్స్ ఇమ్మీడియట్గా అట్లా ఉంటుంది.
గణేష్, అది అంటే హాస్టల్లో జరిగిన విషయం, స్వామి ఫిజికల్గా కూడా దగ్గరున్నారు అని చెప్తున్నారు, కానీ నేను మనందరికీ తెలిసిన ఒక భక్తుడి గురించి చెప్తాను. అంటే మనం ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నా స్వామి మనతోనే ఉన్నారు, మనం చేసే ప్రతి పని స్వామి చూస్తున్నారు అని చెప్తూ మనం ఎలా ముందుకు నడిపిస్తారో ఆయన జీవితమే మనకి ఒక నిదర్శనం, ఆదర్శం కూడా మనకి. మనందరికీ తెలుసు సౌత్ క్యాంటీన్లోని స్వీట్ కౌంటర్లోని ఉంటారు నెల్లూరు వాస్తవ్యులైన సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు చిన్నతనంలో అనమాట, అప్పట్లో తూర్పుగోదావరి జిల్లాలో స్వామి పర్యటించిన సందర్భాలు, అప్పుడు స్వామి నెల్లూరు వెళ్ళిన సందర్భాల్లోని అంటే వాళ్ళ పెద్దమ్మ గారు స్వామి గురించి తెలుసుకుని స్వామి దగ్గర రావడం జరుగుతుంది అనమాట. వచ్చి వెనక్కి వెళ్ళి ఇలాగ సత్సాయి బాబాను ఉన్నారు, ఆయన దేవుడు అని చెప్తే వీళ్ళు చాలా అంటే పల్లెటూరులో ఈ సుబ్బారెడ్డి గారు ఏం చదువుకోలేదనమాట. 10-11 మంది పిల్లల కుటుంబంలోని చిన్న పిల్లడు, ఏమి చదువుకోకుండా వ్యవసాయం మట్టుగా చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులకు సాయం చేసేటువంటి చిన్న కుర్రవాడు. ఎప్పుడైతే వాళ్ళ పెద్దమ్మ గారు ఇలా చెప్పారో, ఓహో ఆయన దేవుడు అంటే ఈయనకి వెంటనే స్వామి అంటే ఆ మ్యాగ్నెట్ అతుక్కుపోయారు అనమాట. ఓహో భగవంతుడు అంటే వాళ్ళ అమ్మగారు చెప్పారట, నువ్వు కాబట్టి ఈ రోజు నుంచి నామం చెప్పుకో అని వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పారట. నామం అంటే ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం చెప్పుకొని. సో రోజు గేదెలు తోలుకొని వాటిని మేపడానికి వెళ్ళేవారు అనమాట, ఆవుల్ని గేదెలు నేను. అయితే వాళ్ళ అమ్మగారు చెప్పారు, సరే నువ్వు వెళ్ళి వచ్చినప్పటికీ నువ్వు 1000 సార్లు నామం చెప్పుకోవాలి అని. అయితే కూర్చొని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటున్నట్ట. ఆ తర్వాత చూసినప్పటికీ మరి గేదెల్ని చూసుకోవాలి కదా, అటు ఇటు వెళ్ళిపోకుండా చూసుకోవాలి, తర్వాత వాటికి ఏమీ ఇది అవ్వకుండా చూసుకోవాలి, టైంకి మేత పెట్టాలి. కానీ నామం చెప్పుకుంటుంటే ఆ పనులు చేయలేకపోతాను అనమాట. కానీ గేదెలు ఎటు వెళ్ళటం లేదు, ఆవులు ఎటు వెళ్ళటం లేదు, ఒకే ప్లేస్లో ఉంటున్నాయి. చక్కగా వాటిని ఎవరో చూసుకుంటున్నట్టే చక్కగా ఒక ప్రాంతంలో ఉండి మేస్తున్నాయి అనమాట. ఇలా ఎలా అవుతున్నది అంటే అప్పుడు అనిపించింది, ఓహో నేను స్వామి నామం చెప్పుకుంటున్నాను కాబట్టి స్వామి వీటిని చూసుకుంటున్నారా, అయ్యో పాపం స్వామికి ఎంత పని అయిపోతుంది, నా నామం చెప్పుకోవడం వల్ల స్వామికి పని చెప్పకూడదు కదా నేను ఇలాగా అని నామం చెప్పడం మానేసట. ఇంటికి వెళ్ళాక అమ్మ అడిగేట, ఏం రా నామం చెప్పుకున్నావా అంటే, లేదమ్మా నేను నామం చెప్పుకుంటూ ఉంటే స్వామి మన గేదెలతో తెచ్చి మేపాల్సి వస్తున్నది, స్వామికి అంత పని చెప్పకూడదు కదా, అయ్యో మరి నామం మానేస్తారంటే ఆ మానేనమ్మా రాత్రి చెప్పుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత అని రాత్రి నామం చెప్పుకోవడం మొదలు పెట్టేట. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ గారు పుట్టపట్టి వెళ్ళొచ్చి అన్ని చెప్తున్నారట, స్వామి ఇలా వస్తారు, ఇలా దర్శనం ఇస్తారు, ఇలా ఇంటర్వ్యూ ఇస్తారు, పాద నమస్కరిస్తారు అన్ని చెప్తుంటే ఆ పెద్దమ్మ మరి స్వామి పడుకుంటారా అని అడిగట. అయ్యో ఎందుకు పడుకోరు, అలాగే రాత్రి పడుకుంటారు, మళ్ళీ తెల్లారే లేస్తారు అన్ని చెప్పినట్ట. అప్పుడు మళ్ళీ ఆయనకి అనిపించట, అయ్యో రాత్రి నామని చెప్తూ ఉంటే మరి స్వామి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పి ఆ టైం మళ్ళీ మార్చుకుంటారట. అంటే వాళ్ళ అమ్మ మరెప్పుడు చెప్తావరా నామని చెప్పడం మానేస్తా అంటే, అయ్యయ్యో మానేనమ్మా నామని చెప్తాను అని సాయంత్రం వచ్చి మళ్ళా రాత్రి పడుకునే లోపు అన్ని పనులు చేసుకుని గబగబ స్వామి నామం చెప్పుకునేవాట. అంటే ఆ శ్రద్ధ చూడండి, ఒక పక్క స్వామి గురించి ఆలోచిస్తూ ఆ అమాయకత్వం, స్వామి కావాల్సింది అదేనండి. ఈ విపరీతమైన తెలివితేటలు అందరినీ ఇచ్చేసేటువంటి కుళ్ళు కుతంత్రాలు కాకుండా అంత అమాయకంగా స్వామి ఈ టైంలో పడుకుంటారు, స్వామి నా పని చేస్తారు, స్వామికి ఇలా బాధ అవుతుంది, స్వామికి కష్టం అవుతుందని ఆలోచిస్తూ నామం చెప్పడం మట్టుకు మానలేదు, అది శ్రద్ధ అంటే. ఇలా ఉంటే వాళ్ళు దీని గురించి చెప్తూ పోతే మనకు సమయం కూడా సరిపోదు. అంటే శ్రద్ధ గురించి చెప్తున్నాను, స్వామి ఎంత చక్కగా ఆయన చెప్పారు. రెగ్యులర్గా పుట్టపర్తి వెళ్తూ ఉండేవారు అనమాట. ఓసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఏంటంటే ఓంకారం సుప్రభాతం జరుగుతాయి కదా మనకు తెలిసిందే, ఆయన సుప్రభాతం కూర్చున్నట్ట ఒక 3 రోజులు వెళ్ళిన తర్వాత ఓంకారం చెప్తూ ఉంటే ఆయన గుండెల్లో పట్టేసినట్టయి నాలుగో రోజు నుంచి సుప్రభాతంకి వెళ్ళడం మానేశారు అనమాట. అప్పుడు స్వామి పిలిచి, ఏరా సుప్రభాతంకి ఎందుకు రావట్లేదు అన్నారు. అంటే స్వామి ఇలా ఓంకారం చెప్తుంటే నా గుండెల్లో పట్టేసినట్టు ఉంటున్నది, అంటే ఇదంతా ఇంటర్వ్యూ రూమ్ లో జరుగుతున్నది అనమాట అని, సరే స్వామి నేను రాలేదని నీకెలా తెలుసు, నువ్వెక్కడో మేడం మీద రూమ్ లో ఉంటావు, కింద లైట్లు ఆపేస్తారు, తలుపులు వేసేస్తారు, నువ్వు అక్కడ ఉండే ఉండవు, సో నేను ఎప్పుడు వచ్చా నీకెలా తెలుస్తున్నది, ఎప్పుడు రాలేదు నీకు ఎలా తెలుస్తున్నది అని అడిగట ఇతను. అప్పటికి ఈయన 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పిల్లవాడు అనమాట. అంటే అప్పుడు స్వామి భుజం తట్టి, ఒరే నేను ఇక్కడేంట్రా, నువ్వు ఇంటి దగ్గర చేస్తున్నది నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి స్వామి విభూ సృష్టించి, ఆ ఎప్పుడైతే స్వామిని తట్టి నాకు అన్ని తెలుసన్నారు, మై మర్చిపోయారు స్వామిని చూస్తూ అనమాట. స్వామి ఆయన షర్ట్ ఎత్తి ఛాతీ మీద అంతా విభూతి రాసి, ఇంకా అలా ఉండదు కాబట్టి రేపటి నుంచి నువ్వు ఓంకారం చెప్పుకో, చక్కగా సుప్రభాతానికి రా అని చెప్తాను అనమాట. అంటే స్వామి మరి నేను ఇంటి దగ్గర ఏమో చేస్తున్నానో నాకు తెలుసు అంటే, అవునరా నువ్వు అక్కడ చేస్తున్నావు, నువ్వు ఎంత శ్రద్ధగా నామం చేస్తున్నావో నాకు తెలుసు కదా, అందుకే నేను నీకు కనిపిస్తున్నాను లేదా అని అడిగట. ఈయనకట వాళ్ళ ఊర్లో నెల్లూరులో ఉన్నప్పుడు తెల్లవారులు చాలా రోజులు తరచుగా స్వామి కళ్ళలో కనిపించడం జరిగేది అనమాట. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే, ఏదో వీడు రోజంతా నామం చెప్పుకుంటూ ఉంటాడు, ఆ దీంట్లో మునిగిపోయి ఏదో స్వామి వచ్చారని అంటే అలా ఊహించుకుంటున్నాడు తప్ప నిజంగా స్వామి రావడం వీడి కనిపించడం ఏమిటి అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఈయన నిజమా స్వామి అంటే, అప్పుడు అంటే స్వామి చెప్పారు, స్వామి స్వయంగా నోడుతాడు, నువ్వు అంత శ్రద్ధగా నా నామాన్ని చెప్తున్నావు కదా, నేను నీకు ఎందుకు దర్శనం ఇవ్వను అని. మరి స్వామి అమ్మా నాన్నకి మీరు కనిపించినట్టే వాళ్ళకి ఆ శ్రద్ధ లేదు కదా, నన్ను ఎవరు శ్రద్ధతో తలుచుకుంటారో వాళ్ళు తప్పకుండా నేను కనిపిస్తాను అని చెప్పారు స్వామి. అంటే ఎక్కడ నెల్లూరు, ఎక్కడ ఈ పిల్లడు, ఏం చదువుకున్నాడు, ఏమీ లేదు, ఆ నిర్మలమైన మనస్సుతోటి స్వామి కావాలి అని స్వామి నామని చెప్పుకున్నారంతే. ఇంకా ఈయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నది, కానీ మనకి ఇప్పుడు సమయం మించిపోయింది, ఇంకో సందర్భంలో సుబ్బారెడ్డి గారి గురించి చెప్పుకుందాము. కాకపోతే గణేష్, ఈ శ్రద్ధ అన్నది అంటే మనం ఏ చిన్న పనైనా, అది భగవంతుడి విషయమైనా, లౌకికంగా మనం జీవనం ముందుకు సాగడమైన విషయమైనా సరే, మనం ఆ శ్రద్ధని ధ్యేయంగా పెట్టుకొని చేసుకుంటూ పోతూ ఉంటే, ఆ భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకొని ఏదేందులోనైనా మనం విజయాన్ని సాధిస్తాము అని స్వామి చెప్తున్నారు. ఈ అనుభవాలన్నీ చెప్పుకుంటుంటే మనకు అదే అర్థం అవుతున్నది.
మనం శ్రద్ధతో భక్తి విశ్వాసాలతో ఏ కార్యాన్ని చేపట్టినా సరే దాంట్లో మనం పర్ఫెక్షన్ని అచీవ్ చేయగలుగుతారు అంటారు స్వామి. అంటే ఆ కార్య దక్షత మనకి అలవడితే మనమే ప్రతి కార్యం మనం పర్ఫెక్ట్గా చేస్తూ పోతే మనమే ఋషులం అయిపోతాం. మరి ఈ శ్రద్ధ, విశ్వాసం, ఈ భక్తి, ఈ మూడు సమ్మిళితమే మన జీవనం. మరి ఈ జీవనానికి ఆ పునాదైనటువంటి ఈ రెండు, శ్రద్ధ, విశ్వాసం, మనం ప్రతి నిత్యం మనకి స్వామి అది ప్రసాదించాలి అని నిత్యం అనుక్షణం స్వామికి మనం మనసారా ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని, శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిద్దాము. మరొక మారు మనం ఈ శ్రద్ధ, విశ్వాసం అనే ఈ టాపిక్ పైన ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరికొద్దిసేపట్లో మీరు బ్రదర్ చందు విజయ్ అందించే లవ్ టు లవ్ కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు ఏషియా స్ట్రీమ్కి ట్యూన్ అయి ఉండండి. సాయిరాం.
సాయిరాం.
Thank you. పురుషుని మనసాయిరా.